హరే కృష్ణ, అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో లాస్ట్ క్లాసెస్ లో మనం 7వ అధ్యాయ 20వ శ్లోకం నుంచి వచ్చిన కొత్త సెక్షన్ దాని గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాము. సో 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ముఖ్యంగా దేవుడు తర్వాత దేవతల యొక్క మధ్యనటువంటి వ్యత్యాసం ఏంటి, భగవంతుని పూజిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి, దేవతలను పూజిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి, అలాగే దేవతకి కృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అది కూడా మనం చెప్పగలుగుతాం అనమాట. సో చాలా వరకు మన చిన్నప్పటి నుంచి మనకు ఉన్నటువంటి అనేక సందేహాలు, ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నారు, వీళ్ళు అసలైన దేవుడు ఎవరు, వీళ్ళందరూ కూడా ఒకే నిర్ణయంపై ఉంటారా, లేకపోతే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకొని మనం 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 పూజించేటువంటి విధానంలో ఎన్నో సందర్భాల్లో మనకి గందరగోళం కూడా ఏర్పడతా ఉంది. మనకి ఈ ఈ సెక్షన్ లో మనకి చాలా వరకు ఆ డౌట్స్ ఏంటంటే క్లారిఫై అవుతూ వచ్చాయన్నమాట. ముఖ్యంగా 7వ అధ్యాయ 20వ శ్లోకంలో మనం చూస్తే, సో భౌతిక వాంఛనచే బుద్ధి అపహరింపబడిన వారు మాత్రమే దేవతలు సరదొచ్చును, పైగా శరణు వేడి వాళ్ళ వాళ్ళ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను వాళ్ళు అనుసరిస్తారు. సో ఎవరు ఎటువంటి వాళ్ళు దేవత వైపు వెళ్తారు అని అంటే భౌతిక వాంఛలచే బుద్ధి అపహరింపబడిన వాళ్ళు వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత మనం కానీ గమనిస్తే తర్వాత 21లోకి వెళ్దాం అనుకోండి. సో సో కృష్ణుడు అంటున్నాడు, నేను ప్రతి ఒక్కరి హృదయంలో నేను పరమాత్ముడిగా ఉండి ఎవరేని ఒక దేవతని పూజించకూడదనే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్టు నేను చేశాను. సో ఈవెన్ మన దేవత వైపు మనం వెళ్ళి వాళ్ళ శరణు వేడాలన్నా సరే భగవంతు యొక్క అనుగ్రహం ఉండవు. సో భగవంతుడే ఆ దేవతల హృదయంలో పరమాత్ముడుగా ఉండి మనలో పరమాత్ముడుగా ఉండి, సో మనకి మన మన కోరికను బట్టి మనం ఏ దేవతను మనం పూజించాలనుకుంటున్నామో ఆ ఆ దేవత పట్ల సంబంధం కల్పిస్తున్నాడు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఆ దేవతలు కూడా మనం వేడుకోలేమని మనకి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే లాస్ట్ లాస్ట్ లో 72వ శ్లోకానికి వెళ్ళాము 7వ అధ్యాయం. దీంట్లో ఏం చెప్పబడింది, అటువంటి శ్రద్ధను కలిగిన వాడి అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడర్చుకొనిను. ఏ కోరికల కోసం ఆ దేవతల దగ్గరికి వెళ్ళాడో ఆ దేవతలు అతని యొక్క కోరికలను మన్నించి వరాలని వాళ్ళు అందిస్తారు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడుతున్నాయి, వాటి దేవతలు ఇవ్వలేక ఇవ్వలేరు ఆ వరాలు. అది దేవాదిదేవుడు ఆ వరాలని దేవతలకు ఇస్తే ఆ దేవతలు మనకిస్తారు. కాబట్టి మనకి ఇక్కడ కృష్ణ క్లియర్ గా మనకు అర్థమైపోతా ఉంది అనమాట. ఇక్కడ ఏంటది, సో భగవంతుడే మధ్యలో ఉండి మనకి దేవతల మధ్య సంబంధం కుదుర్చాలి, అలాగే భగవంతుడే కోరికలు మన కోరికలు తీర్చాడు. యాక్చువల్గా చెప్పాలంటే దేవత మన కోరికలు తీర్చట్లేవు. వాస్తవానికి మనం దేవతలను మన దేవతలపై మనం అడిగినప్పటికీ కూడా ఆ దేవతలు మనకు వరాలు ఇచ్చినప్పటికీ కూడా, కానీ ఆ వరాలు ఇచ్చేది మాత్రం స్వయంగా కృష్ణుడే. సో ఆయనకే ఆయన ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు ఆ విషయాన్ని. సో ఇప్పుడు మనం కానీ గమనించాడు, సింపుల్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ క్లాస్ మన ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకోలేదు, బట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, సో మనకి ఇక్కడ ఒక రేషన్ షాప్కి వెళ్ళాము అనుకోండి. సో రేషన్ షాప్కి వెళ్తే ఆ రేషన్ డీలర్ మనకి కావలసినటువంటి ఆ మంత్లీ సరుకులు మనకి ఇస్తాడు, బియ్యము చక్కెర కందిపప్పు ఏదంటే అది ఇస్తాడు. సో వాస్తవానికి మనం ఏమనుకుంటాము అంటే, ఓకే ఈ రేషన్ డీలర్ అదే వెళ్ళగానే ఆయన మనకి ఆయన సొంతది మనకి పంచిపెట్టినారేమో మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి అది ఇచ్చేది ఎవరు, అవన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఆయన మనకి అరుదైన వాళ్ళకి అది ఇస్తున్నారు, మరి అదన్నీ ఎవరు ఇచ్చేది అదంతా. సో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉంటుంది, మరి కలెక్టర్ ఎవరు ఆదేశాల మేరకు వెళ్తారు, చీఫ్ మినిస్టర్ కానీ స్కీమ్ వదిలితే ఆ స్కీమ్ చీఫ్ మినిస్టర్ ద్వారా వచ్చినప్పుడు వాటిని అవన్నీ కలెక్టర్ ద్వారా వచ్చి ఆ కలెక్టర్ ద్వారా మిగతా వాటి డిస్ట్రిబ్యూట్ అవుతారనమాట. ఇక్కడ చీఫ్ మినిస్టర్ వచ్చి మనం దేవాదేవ శ్రీకృష్ణుడు అనుకుంటే, సో కలెక్టర్ వచ్చి దేవతలు అనుకుంటే, సో వాళ్ళ ద్వారా మనం పిటిషన్ పెట్టుకున్నప్పుడు, కలెక్టర్ మనం పిటిషన్ పెట్టుకున్నప్పుడు, నాకు ఇది లేవు, నాకు ఇది కావాలి, నాకు ఇది సమకూర్చండి అన్నప్పుడు ఆయన వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా సో మనకి కావాల్సినవి మన కోరికలు మనకి అందిస్తారు అన్నమాట. మన కోరిక మనకు అందిస్తున్నారు అని అంటే మనం డైరెక్ట్ గా మనం కలెక్టర్ దేవాధ్యాయుడు కాదు, కలెక్టర్ మెయిన్ పర్సన్ కాదు అక్కడ. కలెక్టర్ వచ్చేసి యాక్చువల్ డిసైడింగ్ అథారిటీ కాదు, ఆయన ఆయనకై ఆయనే ఇవన్నీ ఇవ్వట్లేదు. సో యాక్చువల్ గా అది వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి ఇచ్చేది ఎవరు, చీఫ్ మినిస్టర్ అన్నమాట. అట్లానే ఇక్కడ దేవతలు మనకు డైరెక్ట్ గా ఏమి ఇవ్వలేరు, అది ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళకి దేవాదేవుడు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇస్తారు అన్నమాట. వాస్తవానికి మనం యజ్ఞాలు యజ్ఞాలు కావచ్చు, లేకపోతే మనం చేసే మంత్రాలు కావచ్చు, దేవతలకి అయితే మనం మంత్రాలు చేస్తాము, మంత్రాలు మనం పలుకుతాము దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి. దానికి ఓం అనే శబ్దం పెట్టడం వల్ల, శాస్త్రాల్లో వేదాల్లో ఓం అనే శబ్దం పెట్టడం వల్ల, ఆ ఓం ఎవరు అని అంటే స్వయం సాక్షాత్ శ్రీకృష్ణుడు. నేను ఓంకారాన్ని కృష్ణుడు తనకు తానే ప్రకటించుకుంటాడు. అది మనం కోరుకునే కోరిక అది కృష్ణుడికి అందింది, కృష్ణుడు దాన్ని గ్రహించాడు. గ్రహించినటువంటి కృష్ణుడు ఏం చేశాడు, కానీ మనం కోరుకునేది ఎవరిని, దేవతని. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం నమః శివాయ. సో మనం దేవతని ఆరాధిస్తున్నాము, కానీ ముందు ఓం అనే శబ్దం పెట్టడం వల్ల, సో సిగ్నల్ ఆ దేవతకే కాకుండా ఆ సిగ్నల్ దేవతలకు కూడా పోతుంది సిగ్నల్ మనం పలికేటువంటి ఆ మంత్రం ద్వారా. సో మనమేమో ఏమనుకున్నాము, ఈ దేవతలు మనం పూజిస్తున్నాము కాబట్టి ఈ దేవతలు మనం డైరెక్ట్ గా ఇస్తున్నారు కాబట్టి ఈ దేవతలు ఎవరు ఇష్టమైన దేవత అనుకొని ఆ ఇష్టమైన దేవత వాళ్ళు అసలైన దేవుణ్ణి అనుకుంటున్నారు. కానీ అలా కాదనమాట, ఇక్కడ ఓం అనే శబ్దం పెట్టడం వల్ల ఆ సిగ్నల్ దేవదేవుడు కూడా పోవడం వల్ల మనలో ఎంత తీవ్రంగా ఆ కోరిక పట్ల మనం ఉన్నామో, ఎంత దాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఎంత తీవ్రంగా ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని భగవంతుడు మన యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకొని ఆయన ఆ వరాలని మనం ఎవరిని డైరెక్ట్గా ఆయన కోరడం లేదు కదా, మన డైరెక్ట్ మనం ఎవరు కోరుకున్నాం, దేవతలు కోరుకున్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా తీసుకొచ్చి దేవతలకు ఇస్తే ఆ దేవతలు మనకి ఇస్తున్నారు అన్నమాట. సో అది మనకి క్లియర్ చేస్తున్నారు. ఉదాహరణకి మనం ఒకవేళ నాకు ఈ కోరిక వద్దు, నేను వేరే కోరిక నేను కోరుకుంటాను, నాకు ప్రసాద్ ఇది తీరిపోయింది, నాకు వేరే కోరిక నాకు తీర్చండి అంటే, దేవతలు వెంటనే కూడా ఆ కోరికల్ని మనకు తీర్చలేరు. మనం మనం మార్చిన కోరికని వాళ్ళు మనకు తీర్చలేరు. ఇంకా కింద చెప్పాలంటే ఈ దేవతలు భగవంతుడి పర్మిషన్ అడిగి ఆ భగవంతుడు దాన్ని మళ్ళీ శాంక్షన్ చేస్తే తద్వారా వాళ్ళ కోరికలు వేరే కోరికలు తీర్చగలుగుతారు. తప్ప మనం ఒకే సడన్ గా మన కోరిక మార్చాలంటే ఒక వరం ఇవ్వమని చెప్పినా సరే, సో వెంటనే అప్పటికప్పుడు దేవతలు వెంటనే ఆ వరాన్ని తీర్చలేరు. ఎందుకంటే వాళ్ళకంత శక్తి లేదు, వాళ్ళకంత స్వతంత్రము లేదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రొడక్షన్ షాప్కి వెళ్ళాము, అక్కడ మనకి బియ్యం ఉన్నాయి, చక్కెర ఉంది. నాకు ఈ నెల నాకు చక్కెర వద్దు, నాకు నాకు వేరే వేరే ఐటెం కావాలి అంటే కుదరదు. అది మన ఓకే, ఎంతమంది ఇక్కడ వాళ్ళు వేరే ఐటెంలు కోరుకుంటున్నారో అది మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ ద్వారా అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్కి వెళ్తే ఆ చీఫ్ మినిస్టర్ మళ్ళీ వచ్చి ఓకే ఇంతమంది కోరుకున్నారు కాబట్టి ఐటెంను మార్చచ్చు. కానీ నేను వెంటనే ఇప్పుడు దేవతను అడిగాను కాబట్టి ఈ కోరిక వద్దు, నాకు ఇంకో కోరిక నాకు తీర్చండి అంటే వాళ్ళు తీర్చలేరు. ఎందుకంటే వరాలు కానీ లేకపోతే ఏ విషయమైనా సరే దేవతలు స్వతంత్రంగా కానీ శక్తివంతంగా కానీ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి నిజానికి అందుకని కృష్ణ అన్నాడు, నిజానికి ఆ లాభాలన్నీ కూడా కేవలము నా ద్వారానే ఇవ్వబడుతుంది. మనకి భగవంతుడు ఇంత స్పష్టం చేస్తున్నాడు, భగవద్గీతని శంకరాచార్యులు రామాచార్యులు మధ్వాచార్యులు ఆమోదిస్తున్నారు, అన్ని శాస్త్రాలు ఇవ్వడం కంటే ఒక శాస్త్రం కావాలని చెప్పేసి శంకరాచార్యులు ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీత, ఏకో దేవ దేవకి పుత్రయేవ, ఏకో మంత్రం తస్య నామాని యాని. అలాగే ఒకే ఒక కార్యం చాలు, అది మీ సేవ అంటారు, కృష్ణుడు సేవ చాలు అంటారు. సాక్షాత్ శివుడి యొక్క ప్రతినిధి, సాక్షాత్ శివుడి యొక్క అంశము శంకరాచార్యులు. ఎందుకు ఆ దేవతలు ఈ దేవతలు ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు, ఎందుకు ఒకే ఒక శాస్త్రం కాదు, ఎందుకు ఆ దేవుడు ఈ దేవుడు రోజు ఒక దేవుని పట్టుకొని, ఎందుకు ఒకే ఒక దేవుడు కాదు, ఎందుకు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క మంత్రం చదివి, ఉదాహరణకి మాఘ మాసంలో ఒక విధమైన మంత్రాలు, ధనుర్మాసంలో ఒక విధమైన మంత్రాలు, అట్లా ఎందుకు ఈ కార్తీక మాసంలో ఒక విధమైన మంత్రాలు, ఎందుకు రకరకాల మంత్రాలు మార్చుకుంటా పోవడం? ఈ నెలలో ఈ దేవత అంట, ఈ నెలలో ఈ దేవత చేస్తుంటే మనకి ఏదో బ్రహ్మాండంగా కలిసొస్తుంది అంటారు. ఎందుకు ఇవన్నీ కూడా వెంకటేశ్వర అంటారు, ఒకే ఒక మంత్రం చాలు, తస్య నామాని నీ ఒక నీ నామం చాలు, ఆ నామమే మంత్రం కింద ఉంటే ఆ మంత్రం తెలిసే చాలు అంటున్నారు. అలాగే ఒకే ఒక కార్యం చాలు, చేయాలనుకున్న పని ఏదైనా ఉంటే అది కృష్ణుడిలో కృష్ణుడికి సేవలో భాగంగా నువ్వు దాన్ని చెయ్యంటున్నారు. కృష్ణుడికి సేవలానే నువ్వు చేయాలంటున్నావు చాలు, ఒక్కటే మనమే కోరుకుంటున్నాం. ఎందుకప్ప ఆ దేవుడు ఈ దేవుడు ఆ పుస్తకాలు చెప్పకూడదు, ఒక్క దేవుడి గురించి చెప్పవచ్చు చాలు, నాకు అన్ని సమస్యలు తీరిపోవాలి, ఒక పుస్తకం చదివితే చాలు, నాకు అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి సారం అనేది మనమే కోరుకుంటాం. మనం సింపులిస్ట్ థింక్ కోసం వెళ్తాం డైరెక్ట్, వాటి కోసం మనం మనమే కోరుకుంటాం జనరల్గా. కానీ ఎందుకో బహుశా వాళ్ళు త్రిగుణాల ప్రభావం వల్ల, అనేకమైన కోరికలు వాంఛలు ఉండడం వలన, లేకపోతే గత జన్మలో వాళ్ళకి అంత బుద్ధి శుద్ధి లేకపోవడం వలన, ఇంకా అనేక అనేక కారణాల వల్ల వాళ్ళు భగవంతుని ఒకే ఒక భగవంతుని గట్టిగా పట్టుకోలేకపోతారన్నమాట. నిజంగా అది దురదృష్టం. ఇప్పుడు మనం 23వ శ్లోకానికి వెళ్తాం. ఏడో అధ్యాయము 23వ శ్లోకం. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధస దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. స్వభావంలోకి వెళ్తే అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారిచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరకు నా పరమ లోకానికి చేరుకుంటారు. సో ఎందుకు ఇక్కడ కృష్ణుడు దేవతలను పూజించే వాళ్ళని అల్ప బుద్ధుల కింద సంబోధిస్తున్నాడు అంటే, ఎందుకంటే అంత కష్టపడి అంత తీవ్రమైన ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఫలాలన్నీ ఏమైనాయి, పరిమితమైనవి. ఒక కాలం వరకే మనం ఉపయోగిస్తున్నాం, అలాగే తాత్కాలికమైనవి, శాశ్వతంగా మన దగ్గర ఉండవు. మనం ఏ వరం కోరుకున్నా సరే భౌతికంగా ఐదర్ మన టైం అయిపోయి మనం వెళ్ళిపోతాం ఈ భూమి నుంచి, లేదా ఈ భూమిలో జరిగే అనేక పరిణామాలు ఉండడం వల్ల అవి నాశనం అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఒక 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇదే భూమి ఇక్కడ ఇదే ప్లేస్ లో ఎన్ని పరిణామాలు చెందినాయి, ఎన్ని పరిణామాలు, ఎన్ని మార్పులు వచ్చినాయి, ఏది ఇంతకుముందు అక్కడ ఇక్కడ ఏం పండేటివో, ఇక్కడ ఏం నివసించో మనకు తెలియదు. ఇప్పుడు ఇలాగుంది, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మనకు తెలుసు. కానీ ఇది భౌతిక ప్రపంచంలో ఏది కోరుకున్నా, ఏది అనుభవించాలనుకున్నా అవి పరిమితంగా ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి. కాబట్టి పరిమితమైన వాటి గురించి, తాత్కాలిక వాటి గురించి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని పణంగా పెడతారో, అదే జీవిత లక్ష్యంగా వాళ్ళు అనుకుంటారో, వాళ్ళు అల్ప బుద్ధుల కింద భగవంతు చెప్తున్నారు. మరి దేవతలను పూజించే వాళ్ళు దేవత లోకాలకే వెళ్తారు. చాలా మంది మన ఎవరిని పూజించినా ఒకటే కాబట్టి, ఏ దేవతను పూజించినా ఒకటే, ఏ దేవతను పూజించినా విష్ణుని పూజించినట్టే. కాబట్టి మనం ప్రత్యేకంగా విష్ణువు పూజించాల్సిన అవసరం లేదు అనే భావనలో ఉంటారు అన్నమాట. కానీ వాస్తవానికి దేవతను పూజించేటువంటి ఫలితాలు, మనం వెళ్ళేటువంటి స్థానాలు కూడా, ఎక్కడికి వెళ్తాము అంటే అది కంప్లీట్గా వేరుగా ఉంటుంది. అలాగే కానీ కృష్ణుని కోరుకునే భక్తులు చివరికి కృష్ణ లోకానికే చేరుకుంటారు, శాశ్వత లోకానికి, పరమ లోకానికి. పరమ అంటే దానికంటే మించినటువంటి లోకం లేదని తెలుస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి విషయం చాలా క్లియర్ చేస్తాం అనమాట. దేవతలను పూజిస్తే ఎక్కడికి వెళ్తాము, ఆయన్ని పూజిస్తే ఎక్కడికి వెళ్తాము. దేవతలను పూజి మనకు వచ్చేటువంటి ఫలితాలు, ఎటువంటి లక్షణాలు ఉంటాయి అక్కడ, అవి పరిమితమైనవి, తాత్కాలికమైనవి, కానీ ఈయనవి శాశ్వతమైనవి, అపరిమితమైనవి, శాశ్వతమైనవి. దేవాదేవుడు అని మనం భాషలోకి వెళ్ళాము అనుకోండి, దేవతల ఆరాధకులకు అశాశ్వత ఫలితాలు ఇచ్చి నీ భక్తులకు మాత్రం శాశ్వత ఫలితాలు ఇవ్వడం అన్యాయం కదా. జనరల్ ఈ ప్రశ్న మనకు రావచ్చు. విశాల్ చక్రవర్తి ఠాకూర్ ఆయన భాష్యం నుంచి మనం తీసుకున్నటువంటి పాయింట్స్ మంది. సో దేవతారాధకులు మాత్రం అశాశ్వత ఫలితాలు ఇచ్చి నీ భక్తులకు మాత్రం నువ్వు శాశ్వతమైన ఫలితాలు ఇవ్వడం అన్యాయం కదా అని చెప్పి మనం అడగచ్చు, అడుగుతాం కూడా జనరల్గా వస్తుంది. ఎందుకు ఆ పార్షియాలిటీ వచ్చింది? కానీ దానికి సమాధానం ఏంటంటే ఇది అన్యాయం కానే కాదు. ఎందుకంటే దేవతలు కోరు వారికి దేవతలు లభిస్తారు, నన్ను కోరు వారికి నేను లభిస్తాను. కృష్ణుడు ఏం చేశాడు ఇక్కడ? చాయిస్ ఇచ్చాడు. సో చాయిస్ ఇచ్చి ఇక్కడికి వెళితే నీకు ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితము అశాశ్వతంగా ఉంటుంది అని మనకు ముందే చెప్పేశాడు. నేను వాస్తవానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, శాస్త్రం ద్వారా నా దగ్గరికి రావాలనుకునే వాళ్ళకి నేను వాళ్ళకి శాశ్వత ఫలితాలు ఇస్తానని చెప్పేసి తన శాస్త్రం ద్వారా ఆచార్య ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. పొరపాటు దురదృష్టం ఎక్కడ వచ్చిందంటే వీటిని మనం చిన్నప్పుడే మనం తెలుసుకోలేకపోవడం, లేదా మన పెద్దలు మనకి, లేదా మనం వెళ్ళేటువంటి బ్రాహ్మణులు లేదా ఆచార్యులు మనకు చెప్పకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఎందుకంటే అండర్స్టాండింగ్ చాలా క్లియర్గా ఉంది. ఉదాహరణకి 9:2 శ్లోకానికి వెళ్ళామనుకోండి. సో కృష్ణుడు అంటాడు, సమ్మోహం సర్వభూతేషు నవే ద్వేషోస్తి నా ప్రియ, నాకు ఎవరి పట్ల, నాకు ఈ జీవభూతంలో నాకు ఎవరి పట్ల ద్వేషము లేదు, నాకు ఎవరి పట్ల ఇష్టము లేదు. కానీ ఎవరైతే నన్ను మిత్రుడుగా భావించి నా వద్దకి రావాలనుకుంటారో నేను వాళ్ళని మిత్రుడి కింద నేను చూసుకుంటా అంటున్నాను, వాళ్ళకి కావాల్సిందని నేను సమకూరుస్తాను. ఎవరైనా సరే ఆయనకు వచ్చి ఆయనకి మిత్రుడుగా దాన్ని వ్యవహరిస్తే ఆయన మిత్రుడుగా వ్యవహరిస్తాను. అదే లైన్ లో మనం తీసుకోగలిగితే ఇక్కడ కూడా నువ్వు దేవతలు నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి దేవతల వల్ల ఏమొస్తుంది అంటే పరిమితమైనవి, అశాశ్వతమైనటువంటి ఫలితమే వస్తుంది. కాబట్టి నువ్వు కోరుకున్నావు కాబట్టి అదే నేను శాంక్షన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ అన్యాయం ఎక్కడుంది? అలాగే నన్ను కోరుకున్నప్పుడు నా ద్వారా ఏ ఏ లాభాలు వస్తాయి, ఏ ఫలితం వస్తాయి ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మనం ఇవన్నీ మనకు తెలియకపోవడం వల్ల, మొదటి నుంచి మనకు తెలియకపోవడం వల్ల మనం ఆల్రెడీ ఒక ఒక విధమైన జీవన విధానానికి మనం తయారైపోయాం. కాబట్టి ఆ తయారైపోయిన జీవన విధానం వల్ల ఇప్పుడు మనకి సడన్గా కృష్ణుడు దేవాదేవుడా, ఒక ఆయన కానీ పూజిస్తే మనకి ఇటువంటి ఫలితం వస్తుందా, దేవతలు ఆయన కింద ఉండేటువంటి సేవకుల అని మనకు తెలిసినప్పుడు సడన్ గా మనకు మనసు మార్చుకోవాలంటే మనకు కష్టమైపోతుంది. లేదా మనకు ఒకసారి మనకు భయం కూడా వేస్తుంది, అంటే ఇదాక నేను ఈ దేవతలు పూజిస్తేనే మీరు సడన్ గా కానీ కృష్ణుడు పార్టీలో నేను కానీ జాయిన్ అయిపోతే మీరు నా మీద కక్ష కడతారేమో, దీని వల్ల నాకు అశుభం జరుగుతుందేమో, కాబట్టి ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, అదేంటి దేవతలను పూజిస్తేనేమో అశాశ్వతం అంటున్నారు, మరి ఆయన గురించి శాస్త్రం అంటున్నారు, మరి నేను ఇంతకాలం నేను చేసుకొచ్చినటువంటి ఈ పూజా పురస్కారాలు లేకపోతే ఏదైనా సరే ఆ దేవతలని ఉద్దేశించుకొని చేసిన అనేక కార్యాలన్నీ కూడా ఇప్పుడు వేస్ట్ అయిపోయినాయి, వేస్ట్ అయిపోయింది వాస్తవాన్ని. కానీ మనకు విధంగా అదృష్టం ఏంటంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడే మనం తెలుసుకొని ఓకే దేవతలకి కృష్ణుడి మధ్య ఈ సంబంధం ఉంది, దేవతల్ని పూజిస్తే ఈ ఫలితం వస్తా ఉంది, దేవతలను పూజిస్తే ఈ ఫలితం వస్తా ఉంది, కాబట్టి ఎక్కడ మనకి అత్యంత లాభం ఉంది, ఎక్కడ నిజంగా మనకి శాశ్వతమైనటువంటి లాభం ఉంది, మనం ఇప్పుడు బేరీజ్ వేసుకోవాలి, ఇప్పుడు మనం వేసుకోవాలి. గడిచిపోయింది గడిచిపోయింది, ఇప్పుడు మనం ఎవరిని తప్పు పట్టినా లేకపోతే ఎవరిని మనం తప్పు కానుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం మనకు లేదు, మనకి ఆ ప్రయోజనం లేదు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏం చేయాలి ఇప్పుడు? కృష్ణుడు ఎట్లా మనల్ని చేయమంటే ఆ విధంగా మనం చేసుకుని వెళ్ళడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అట్లీస్ట్ ఇంత గడపబోయేటువంటి సమయం అయినా సరే ఇది మనం చాలా చాలా బాధ్యతగా మనం చూసుకుంటాం అన్నమాట. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. లేకపోతే ఊరికనే ఈ ప్రశ్నలు వేసి ఇది అన్యాయంగా జరగడం కదా, నేను ఎట్లా తీసుకోవాలి అని ఊరిని మనం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా వాదం పోదాం చేసుకున్నా కూడా వేస్ట్ అనమాట. అదొక మనకి మనం క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, జరిగింది జరిగింది, ఇప్పుడు నాకు నా దగ్గర భగవద్గీత వచ్చింది. సో భగవద్గీతని ఈ ఆచార్యులంతా కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఆచార్యులంతా కూడా వీళ్ళు సారాన్ని, మొత్తం శాస్త్రాల సారాన్ని మనకు అందిస్తున్నారు. సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి వాళ్ళు బోధిస్తున్నారు. సో కాబట్టి మనము ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని ఒక చాయిస్ మనకి ఇచ్చాడు కృష్ణ. కాబట్టి ఇది ఎక్కడ కూడా అన్యాయం కానీ కాదన్నమాట. సో న్యాయంగా చూస్తే ఎవరికి కావాల్సిన వాళ్ళు దొరికింది. నువ్వు దేవతలను పూజించావు, దేవతల నుంచి ఏం కావాలో నీకు కావాల్సినవి దొరికింది. నువ్వు ఏ వరాలు కోరేవో ఆ వరం నీకు వచ్చింది. కృష్ణ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళకి నాకు వద్దు ఈ వరాలు, నాకు వద్దు ఈ వరాలని కూడా నాకు శాశ్వతం కాదు, నాకు ఆయనతో సంబంధం శాశ్వతం అనుకున్నారు. కాబట్టి కృష్ణుడు ఆ సంబంధం ఇవ్వడానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఎవరికి అవసరం దొరికింది? చిన్నపిల్లలు చాక్లెట్లు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చాక్లెట్లు వస్తున్నాయి. పెద్దవాళ్ళు డబ్బులు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. చిన్నపిల్లలకి చాక్లెట్లు డబ్బులు రెండు ఇచ్చినప్పుడు వాళ్ళు చాక్లెట్లు తీసుకుంటారు. వాళ్ళకి అంత తెలిచేటలు లేవు, డబ్బులతో మనం ఇంకా ఎక్కువ చాక్లెట్లు కొనుక్కోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ ఆ చిన్నపిల్లల మేలు కోరి పొద్దున చాక్లెట్లు తీసేసి ఇచ్చేసి ఇంకో డబ్బులు తీసుకుని ఎక్కువ కొనుక్కుంటా లేదే, నాకు నాకు ఆ కాగితాలు వద్దు, నాకు ఆ డబ్బులు వద్దు, నాకు చాక్లెట్లే కావాలి. ఎందుకంటే అక్కడికి ఆ స్థితికి వాళ్ళు అదే కోరుకుంటారు కాబట్టి అదే అది ఇవ్వడం వల్లనే వాళ్ళు ఆనందంగా ఉంటారు. అట్లకి కూడా అదే జరుగుతుంది. ఇక్కడ న్యాయంగా చూస్తే నాకు ఎట్టి పరిస్థితుల్లో నేను కోరుకున్నట్టు అది జరగాలి, అది జరుగుతూ ఉన్నాయి. అంతకుమించి ఇక్కడ జరగట్ల, కాబట్టి ఎవరికి అన్యాయం జరగట్ల, వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అదే. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ స్థాయి దాటలేదు కాబట్టి దానికి మించి మనం ఎంత మేలు చేయాలని మనం ప్రయత్నించినా వాళ్ళు తీసుకోలేరు. పైగా మనం ఏదో వాళ్ళని కావాలనే వాళ్ళకి వాళ్ళ కోరుకుంది ఇవ్వలేదు అని మళ్ళీ తర్వాత వాళ్ళే మనం బ్లేమ్ చేస్తారు. నాకు ఒక అనుభవం ఉందన్నమాట. ఒకప్పుడు ఎవరైనా సరే అప్పుడప్పుడు కొత్తగా వచ్చే భక్తులకి వాళ్ళకి ఎక్కువ ఫిలాసఫీ ఇవ్వాలని నేను ట్రై చేసేవాళ్ళు. ఎక్కువ ఫిలాసఫీ వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కువ విషయాలు చెప్తే వాళ్ళు త్వరగా అర్థం చేసుకొని వాళ్ళు ఈ ఆటంకాల నుంచి భౌతిక ఆకర్షణ బయటపడగలరు కదా అని నేను కొంచెం ఎక్కువ బోధించేవాడిని. కానీ బోధించడం వల్ల ఏమైందంటే వాళ్ళు దూరం అయిపోయేవారు. ఎందుకంటే వాళ్ళ స్థితి ఎక్కడ ఉందంటే ఆ కోరిక ఎట్లా తీర్చుకోవాలి, నేను ఎట్లా ఫలితాన్ని పొందాలి, మీరు నాకు పలానా పలానా నాకు కావాలి, నేను నేను పొందాలంటే ఏం చేయాలి, వాళ్ళ స్థితి అక్కడే ఉంది కాబట్టి అంతకంటే మించి ఇస్తే అంతకంటే గొప్పదైనటువంటి విలువైనటువంటి తత్వాన్ని మనం వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే అప్పుడు స్వీకరించే ప్రశ్న వాళ్ళు లేరు, తీసుకోలేరు కూడా వాళ్ళు. పైగా వాళ్ళు ఏమనుకుంటారు, నాకు మాకు ఏమి దయం అవసరం, మాకు మాకు కావాల్సి మాకు ఇస్తే మేము పోతాం కదా. ఎందుకంటే ఆ స్థితిలో ఉంటారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి మనం మేలు చేయాలని మనం ప్రయత్నించినా కూడా వాళ్ళు మనం చెప్పేదాంట్లో మేలును వాళ్ళు గుర్తించలేరు. గుర్తించేటప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మనం అన్యాయం చేస్తుంటే వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు ఈ స్టేట్మెంట్ కరెక్టే, న్యాయంగా చూస్తే ఎవరికి కావాల్సింది వాళ్ళకి దొరికింది. దేవతలే అశాశ్వతమైనప్పుడు వారి ఇచ్చే వరాలు మాత్రం ఎలా శాశ్వతంగా ఉంటాయి? మనం శ్లోకం ప్రకారం చూస్తే దేవతలు ఇచ్చేటువంటి వరాలన్నీ అపరిమితము, అశాశ్వతం. ఎందుకు అపరిమితము, ఎందుకు అశాశ్వతం అని అంటే ఎందుకంటే దేవతలే అశాశ్వతం కాదు, వాళ్ళకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వాళ్ళు కూడా జీవతత్వమే కాబట్టి జీవతత్వంలో వాళ్ళకు కూడా ముసలితనము, రోగము, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఉంటాయి. కామక్రోధ మదమాసలు వాళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళు జీవతత్వమే కానీ మనకంటే కూడా వాళ్ళు భగవంతుడికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సేవకులు. కాకపోతే వాళ్ళు ఏంటి, మాకు శక్తి కావాలి, అనుభవించే శక్తి కావాలి, ప్లస్ నీ సేవ కావాలని ఆ యొక్క ఇదిలో ఉన్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి అలాంటి పొజిషన్ ఇచ్చాడు అనమాట. దేవతలు ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ వాళ్ళకి ఇచ్చారు, కొన్ని బాధ్యతలు వాళ్ళకి ఇచ్చి ఈ భౌతిక ప్రపంచంలో వివిధ భాగాలను వాళ్ళు చూసుకోమని చెప్పి వాళ్ళకి అప్పచెప్పారు. ఎందుకంటే అది వాళ్ళ కోరిక, ఆ పవర్ని అనుభవించాల్సిన కోరిక ఉంది. సేమ్ టైం దేవుడికి, దేవాదేవుడికి సేవ చేసుకునేటువంటి భాగ్యం వాళ్ళు కోరుతారు కాబట్టి ఇచ్చాడు. సో వాళ్ళు కూడా శక్తత్వము కాదు, శంభుతత్వం కాదు, విషుతత్వం కాదు, వాళ్ళు జీవతత్వం. సో మనలాంటి జీవతత్వమే వాళ్ళు కూడా. జీవతత్వం ఎప్పుడు కూడా అశాశ్వతమైనది. సో కాబట్టి దేవతలే అశాశ్వతమైన, కాబట్టి వాళ్ళు ఎంతటప్పుడు వాళ్ళు ఇచ్చే వరాలు మాత్రం ఎంతకాలం ఉంటాయి, అది కూడా అశాశ్వతంగా ఉంటాయి. అందువల్లనే వారిని పూజించే వారిని అల్ప మేధస అంటాం. అశాశ్వతమైన వాటి కోసం ఎంత ఒక విలువైన మానవ జన్మని వదులుకోవడమా? ఆ మాత్రం ఏవైతే మనకి వాళ్ళ వల్ల వచ్చినటువంటి వరాలు వసతులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని జన్మల్లో వస్తూనే ఉన్నాయి మనం. ఎందుకంటే గొప్పగా మన స్వర్గలోకాలకు వెళ్ళినప్పుడు ఇంకా ఎందుకంటే భోగాలు కూడా మనం అనుభవించిన వాళ్ళు మనం అంతా కూడా ప్రతి జన్మల్లో. అయినా మళ్ళీ తాత్కాలికమైనటువంటి ఆకర్షణలోనే మనం మళ్ళీ వాటినే మళ్ళీ మనం అనుభవిస్తున్నప్పుడు, వాటి వల్ల మనకి శాశ్వతమైనటువంటి ఫలితం రానప్పుడు, మనం అలాంటి దేవతల కోసం మనం జీవితాన్ని పనంగా పెట్టడం అనేది నిజంగా అల్ప మేధస్ అని చెప్పగలుగుతారు అన్నమాట. వాళ్ళ మేధస్సు అల్పమైంది. భగవంతుడు శాశ్వతం కావున భక్తులు మరియు భక్తి ద్వారా వచ్చే ఫలితాలు కూడా శాశ్వతం. కాబట్టి భక్తులు తెలివైన వాళ్ళు. నిజం తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, నాకు పర్మనెంట్ గా నాకు ఉపయోగం ఉందా, పర్మనెంట్ గా నాకు ఏదైనా నాకు దీనివల్ల దీన్ని నేను అనుభవించగలనా, నేను పర్మనెంట్ గా నేను ఆనందంగా నేను ఉండగలనా. ఎందుకంటే క్వాలిటీ పీపుల్, నాణ్యమైన వ్యక్తులు ఎక్కువ కాలం వచ్చేదాన్ని చూస్తారు. మనం కూడా సహజంగా మనం మనం ఏదైనా వస్తువు కొన్నా లేదంటే ఎంత కాలం వస్తుంది అంటే మనం కోరుకుంటాం ఎక్కువ కాలం రావాలి, ఎక్కువ వాటి వాడుకోవాలి మనమే కోరుకుంటాం. అందుకే మనం డబ్బులు కూడా ఎక్కువ పెట్టి, ఎక్కువ శ్రమపడి, ఎక్కువ డబ్బులు పెట్టి మరి కొంటాము. సో తక్కువ డబ్బులు పెట్టింది ఎప్పుడో త్వరగా వాటికి వారంటీ గ్యారంటీ కూడా ఉండదు, త్వరగా ఎగిరిపోతుంది. కాబట్టి భగవంతుడికి, భగవంతుడు ఇచ్చే ఏదైనా కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి భక్తులు, భక్తి ద్వారా వచ్చే ఫలితాలు, మనకు భక్తులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మనకు బ్లెస్సింగ్స్, భక్తులు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా శాశ్వతం. మనం వాటి అందుకే భక్తులు తెలివైన వాళ్ళు అంటారు. కొంతమంది వ్యాఖ్యాతలు దేవతలను పూజించే వారు భగవంతుడిని చేరుకోగలరని చెప్తుంటారు. ఈ శ్లోకం ఆ వ్యాఖ్యానాలను తప్పు అని నిరూపించబడ్డాయి. నిన్న మనం డిస్కస్ చేసుకుంటాం స్టార్టింగ్ లో, దేవతలను పూజిస్తే దేవతల ద్వారా మనం విష్ణు దగ్గరికి వెళ్ళగలమని అనుకుంటారు. ఏ దేవతను పూజించినా కూడా ఆ ఒక్క దేవాదేవుడి నిరాకార శక్తిని మనం పూజించినట్టే అనే భావంలో ఉంటారు. మనం కొంతమంది వ్యాఖ్యాతలు అలా చెప్తారు అన్నమాట. కామెంటరీస్ ఇచ్చేవాళ్ళు, ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు అలా చెప్తారు. కానీ ఈ శ్లోకం ఆ వ్యాఖ్యానాలు తప్పు అని చెప్పి నిరూపించబడ్డాయి. ఎందుకంటే దేవతలను పూజిస్తే ఆ దేవతల దగ్గరికే వెళ్తాం. ఉదాహరణ మనం ఇంద్రుడు పూజించామనుకోండి, సూర్యుడి దగ్గరికి మనం చేరుకోము. సో ఇంద్రుడిని పూజిస్తేనే ఇంద్రుడి దగ్గరికే పోతామే కానీ సూర్యుడి దగ్గరికి పోలేనప్పుడు, అలాంటప్పుడు ఇంద్రుడిని పూజిస్తే కృష్ణుడి దగ్గరికి ఎలా వెళ్తాం మనం? లేదానికి అవకాశం ఏంటి, ఛాన్స్? ఒక దేవతను పూజిస్తే ఇంకా దేవతలు మనం పోము. దేవతల్లో కూడా స్పెసిఫిక్ గా మనం ఏ దేవతను కోరుకుంటామో ఆ దేవతల లోకాలకు వెళ్తాం. తొమ్మిదో అధ్యాయ 25 శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట, దేవతలు పూజించే వారు దేవత లోకాలకు వెళ్తారు, భూత ప్రేతను పూజించే వాళ్ళు భూత ప్రేత లోకాలకు వెళ్తారు, తర్వాత పితృదేవతను పూజించే వారు పితృదేవతల లోకాలకు వెళ్తారు, నన్ను పూజించే వాళ్ళు నా లోకానికి వెళ్తారు. క్లియర్ అయిపోయింది మనకి. కాబట్టి దేవతలు పూజిస్తే ఎవరు వైకుంఠం పోలేదు, అదే కృష్ణుని చేరుకోలేదు. ఎందుకంటే దేవతలు పూజిస్తే దేవత లోకానికే, దేవతలు వేరే దేవతల లోకాలు కూడా పోలేదు. దుడు పూజించడానికి అమరావతికి వెళ్తాం, ఇంద్రలోకానికి వెళ్తాం, అంటే సూర్యలోకానికి మనం పోము. మనం చెన్నైకి టికెట్ తీసుకుంటే చెన్నైకే పోతాం, మనం హైదరాబాద్కి పోలేము. క్లియర్ అనమాట. అంటే ఎందుకంటే భగవంతుడు అలాంటి వ్యవస్థను తయారు చేసి పెట్టాడు. మనం ఏది కోరుకుంటే, ఎవరితో మనం సంబంధం కనుకుంటే, మనం మన అంతర్గతంగా మనం బలంగా కోరుకునేది వాళ్ళే కాబట్టి మన కోరిక మేరకే మనల్ని ఆ దేవత అయితే పంపిస్తాడు. ఎక్కడ సైడ్ ట్రాక్ అవ్వడం, పక్కకు వెళ్ళిపోవడం జరగదు. ఇక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం అనమాట. సో పొరపాటును కూడా మన ట్రాక్ మిస్ కాదు, మన రోడ్డు మిస్కోం మనం. ఎందుకంటే అది నా బలమైన కోరిక అది. సో కృష్ణుడు మన స్వతంత్రాన్ని ఆయన మన్నిస్తున్నాడు, మన స్వతంత్రాన్ని గౌరవిస్తున్నాడు. మనం ఏది కోరుకుంటే అక్కడికి వెళ్తాం. కాబట్టి ఎవరైతే ఈ ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు, ఈ ప్రవక్తలు, లేకపోతే ఈ వ్యాఖ్యానాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా మన పరంపరలో నుంచి అని కాకపోతే, వాళ్ళ 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 మాటలు మనం విన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన లక్ష్యాలు, మన గమ్యాలు మారిపోతాయి. సో దేవతల లోకాలు భౌతిక ప్రపంచంలో భాగం. సో దేవతల లోకాలు భౌతిక ప్రపంచంలో భాగం, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగం కాదు. దేవతలు ఈ భౌతిక ప్రపంచంలో భాగం. అంటే భౌతిక ప్రపంచంలో భాగం కాబట్టి భౌతిక ప్రపంచం ఎప్పుడైనా నాశనం అయ్యేటువంటి మహాప్రళయం వస్తుంది, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఒకసారి పూర్తి అన్ని బ్రహ్మాండాలన్నీ నాశనమయ్యి మహాప్రళయం వచ్చి చివరిగా బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత మహాప్రళయం వస్తుంది. ఆ మహాప్రళయం అంతా ఎక్కడికి వెళ్తుంది? పార్వతక్షాయ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాం, మహావిష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాం. మొత్తం భౌతిక పదార్థం అంతా కూడా మళ్ళీ ఏ విధంగా వెళ్ళిపోతుందంటే, మళ్ళీ అది మళ్ళీ ప్రధాన మహాతత్వ లాగా ఒక ముద్దలాగా అయిపోతుంది. మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ప్రాణదక్షాయ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతుంది. అదే బ్రహ్మ ప్రతిరోజు తర్వాత మళ్ళీ ఒక చిన్న తాత్కాలికమైన చిన్న ప్రళయం వస్తుంది. అప్పుడు ప్రతి బ్రహ్మాండం లోపల అందరూ గర్భదక్షాయ విష్ణు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా పై లోకాలు కాకుండా స్వర్గలోకాలు, పై లోకాలు, 4 లోకాలు కాకుండా మిగతా కింద లోకాలన్నీ కూడా మళ్ళీ చల్లా చెదురైపోయి అవన్నీ కూడా గర్భదక్షాయ విష్ణు దగ్గరికి వెళ్ళిపోతారు తాత్కాలికంగా. మొత్తానికి చెప్పవలసింది ఏంటంటే, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి దేవత లోకాలన్నీ కూడా శాశ్వతమైనవి, కానీ భగవంతుడు నివసించే లోకం ఆధ్యాత్మిక లోకాల్లో అత్యుత్తమైనదని కాబట్టి అది శాశ్వతం, అది శాశ్వత లోకం. భగవంతుడి లోకము జన్మ మృత్యు జర వ్యాధి లేనటువంటి శాశ్వతంగా ఎప్పుడు ప్రకాశించేటువంటి లోకం. అది చాయిస్ మంది అనమాట. మన తాత్కాలికమైనటువంటి వాటి కోసం మనం పాకులాడాలా, వాటిని మనం తెచ్చుకోవాలా, లేకపోతే కొద్ది కష్టమైనా ఇబ్బంది అయినా సరే కొన్నిటిని మనం మన జీవితంలో కృష్ణుడు ఆదేశాలు మనం పాటిస్తూ డైరెక్ట్గా ఒకే షాట్లో మనం అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి, గోలోకానికి వెళ్ళిపోవడం అనేది చాయిస్ పడ్డాను. సో కొంతమంది ఈ వాదనని తీసుకొస్తారు, దేవతలు భగవంతుడి శరీరంలో వివిధ భాగాలు కదా, అలాంటప్పుడు దేవతలను పూజిస్తే భగవంతుడిని ఎందుకు చేరుకోలేరు? దేవతలందరూ కూడా భగవంతుడిలో భాగాలే కదా, కాబట్టి భగవంతుడిలోని భాగాల్ని మనం పూజిస్తే భగవంతుని పూజించినట్టే కదా. కాబట్టి మరి భగవంతుడు ఎందుకు చేరుకోలేరు అనేటువంటి ప్రశ్న కొంతమంది వేయచ్చు. అయితే ఇక్కడ సమాధానం ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ అల్ప మేధస్సు కలిగిన వారు తెలుసుకోవాల్సినది, దేవతలు అనే భాగాలు ఉన్నప్పటికీ ఆహారం ఏ భాగం ద్వారా పంపించాలో తెలుసుకోవాలి. ఏ భాగం ద్వారా అయినా మనం ఆహారాన్ని పంపించవచ్చు అని అనుకుంటే అది మూర్ఖం. ఉదాహరణకి పొట్ట, మన మన పొట్ట అనేది మన కడుపు ఒక భాగం, లివర్ ఒక భాగం, గుండె ఒక భాగం, మిగతా ఎన్నో భాగాలు ఉన్నాయి. మనం ఆహారం పంపించాలనుకుందాం అనుకో, ఏ భాగం ద్వారా ఆ భాగం ద్వారా మనం పంపించవచ్చు? డైరెక్ట్ గా మనం కడుపులోకి, మన కడుపు మీద ఆహారం పెట్టుకుని కడుపులోకి వెళ్ళిపోతుందా? అంటే లివర్ కి శక్తి కావాలంటే లివర్ లివర్ దగ్గర మనం ఆహారం పెట్టి లివర్ డైరెక్ట్ గా ఆ శక్తిని తీసుకోగలుగుతుందా? కుదరదు. ఒకటి ద్వారా మాత్రమే పోవాలి దాన్ని. అదేంటి అంటే నోటి ద్వారా మాత్రమే పోవాలి ఆహారం. దేవతలు చాలా భాగాలు ఉన్నప్పటికీ కూడా దేవతలకి ప్రత్యేక వాటిని అవి శక్తి పుంజుకోవడానికి కావచ్చు, శక్తిగా వ్యవహరించడానికి, శక్తిమయం అవడానికి వాటిని సెపరేట్ చేసి వాటిలో పెట్టలేము మనం. ఆ భాగాలను సెపరేట్ చేసి ఆ భాగానికి ప్రత్యేకమైన ఆహారం మనం పెట్టలేము. పెట్టినా ఆ భాగాలు తీసుకోలేము. కాబట్టి ఇదందరూ కూడా, ఈ భాగాలన్నీ కూడా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగం ద్వారానే పోవాలి. నోటి భాగం ద్వారానే పోతేనే అన్ని భాగాలకి, ఆ నోటి భాగమే విష్ణు. యజ్ఞకుండలో మనం చేసినప్పుడు యజ్ఞంలో మనం పోషణం చూసారా, అది నెయ్యి, మిగతా కట్టెలు, మిగతా ఫలాలు అట్లా వేస్తూ ఉంటాం కదా. ఆ యజ్ఞకుండం అనేది విష్ణు యొక్క డోర్ అన్నమాట. సో దాంట్లో మనం వేసినప్పుడు తద్వారా ఆ నోటి ద్వారా మిగతా దేవతలందరూ కూడా ఆ ఫలాలను తీసుకుంటున్నారు, యజ్ఞ ఫలాలను తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా దేవతల్ని వివిధ భాగాల కింద తీసుకొని వాళ్ళని శరీరంలో వేరు భాగాల కింద మనం తీసుకొని కానీ వాళ్ళని సెపరేట్గా ట్రీట్ చేస్తే అది కృష్ణ, అది శరీరాన్ని ట్రీట్ చేసినట్టు కాదు. అది మనము ఎస్ ఇవన్నీ వివిధ భాగాలే, కానీ ఇవన్నీ కూడా నోటి ద్వారానే మనం వెళ్ళి నోటి ద్వారానే మనం సప్లై చేయాలి అన్న భావంలో కానీ మనం కానీ చేసుకుంటే అప్పుడు శరీరానికి లేదా కృష్ణుడికి మనం డైరెక్ట్గా మనం చేసినట్టు. ఇంకా చెప్పాలంటే కొంచెం మనం అర్థం చేసుకోవాలంటే ఈ దేవతలను కూడా కృష్ణుడిలో భాగాలే కాబట్టి నేను ఇంద్రుడికి పూజ చేస్తున్నానంటే కృష్ణుడి యొక్క ఈ భాగానికి నేను చేస్తున్నాను అని కృష్ణ సంబంధంలో కానీ దేవతలు కానీ చూస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళు కృష్ణుడు చేరుకోవచ్చు. కృష్ణుడి నుంచి ఈ భాగాలు వేరు చేసి వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేయడం వల్ల కానీ ట్రై చేస్తే అప్పుడు కృష్ణుడు జరుగుతున్నట్టు కాదు. వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులుగా కృష్ణుడిలో భాగాలు కింద కృష్ణుడి యొక్క ఆ పరమతత్వాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఆయనలో భాగాలుగా మనం గుర్తించి కానీ మనం కానీ సేవ చేస్తే ఎస్ అప్పుడు మనం డైరెక్ట్గా కృష్ణుడు సేవ చేస్తున్నట్టు. కానీ అసలు మన కృష్ణుడికి మనకు అసలు ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా అసలు కృష్ణుడిలో భాగాలు కాదు అనుకో అని అనుకోని, కృష్ణుడు కింద భాగాలు కాదు అనుకోని, కానీ వీళ్ళు ఏదో వేరు వేరు శక్తుల కింద వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు ఉన్నారన్నట్టుగా మనం కానీ వాళ్ళకి కానీ సేవ చేస్తే అది కృష్ణుడు సేవ చేసినట్టు కాదు, ఇలా కృష్ణుడికి మనం చేరుకోలేమంట. కృష్ణుడిలో భాగాల కింద అనుకోని, కృష్ణుడిలో వీళ్ళు కూడా కృష్ణుడు అంశాలే అని అనుకొని మనం కానీ చేస్తే నేను అది కృష్ణుడు చేసినట్టు. కానీ ఈ దేవత కృష్ణుడు అంశాలు కాదు, వీళ్ళు స్వతంత్రంగా, వీళ్ళు శక్తిమంతులు స్వతంత్రంగా, వీళ్ళు ఈ మొత్తాన్ని వీళ్ళు చూసుకుంటున్నారు, ఇది ఈ భౌతిక సృష్టిని అంతా వీళ్ళు తనీగా చూసుకుంటున్నారని కానీ ఆ భావంతో కానీ మనం కానీ పూజ చేస్తే మనం కృష్ణుడు చేరుకున్నట్టు కాదు. వారు ప్రతి దేవతను ప్రత్యేక భగవంతుడి గాను భగవంతుడికి పోటీదారుడుగా అనుకుంటారు. వాడు ఎవరు వివిధ భాగాల కింద అనుకొని, ఎవరైతే వీడు ప్రత్యేక భగవంతుడు అనుకోనో, లేకపోతే భగవంతుడికి వీడు పోటీదారుడుగా అనుకుంటే మాత్రం, ఆ విధంగా మనం కానీ పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళు కృష్ణుడు పూజించినట్టు కాదు, మన కృష్ణుడిని ఎప్పటికీ చేరుకోలేము. కానీ దేవతల్ని ప్రత్యేక భగవంతుడి కింద మనం చూడకూడదు, ప్రత్యేకంగా స్వతంత్రంగా మనం చూడకూడదు. వాళ్ళు కృష్ణుడిలో భాగాల కింద చూసుకోవాలి, కృష్ణుడి యొక్క అంశాల కింద చూడాలి, కృష్ణుడికి సహకరించే వాళ్ళలాగా చూడాలి వీళ్ళని. అప్పుడు మనం చేసేది కృష్ణుడికి అందుతుంది, కృష్ణుడికి మనం డైరెక్ట్గా చేరుకోవాలి. అప్పుడు దేవత ద్వారా మనం కృష్ణుడు చేరుకోవచ్చు. కానీ వీళ్ళని స్వతంత్రం చేసి, వీళ్ళు ఒక పోటీదారుల కింద చేసి, అంటే కృష్ణుడు గొప్ప శివుడు గొప్ప, పోటీదారు రాకూడదు ఇక్కడ. అయితే వినాయకుడు గొప్ప లేకపోతే శివుడు గొప్ప, పోటీదారు రాకూడదు. లేకపోతే సూర్యుడు గొప్ప లేకపోతే విష్ణువు గొప్ప, పోటీదారు రాకూడదు. దేవతల్ని ప్రత్యేక భగవంతులు గాను అలాగే పోటీదారులుగా కానీ చూస్తే మాత్రం అలాంటి పూజ కృష్ణుడు చేరదు, మన కృష్ణుడిని చేరుకున్నట్టు కాదు. కానీ కృష్ణుడిలో అంశాల కింద, కృష్ణుడు సేవల కింద కానీ మన దేవతను చూసినట్లయితే మన కృష్ణుడు చేరుకుంటాం, ఖచ్చితంగా కృష్ణుడిని చేరుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి, దేవతలు భగవంతులో వివిధ శరీరంలో వివిధ భాగాలే, కానీ మనం భాగాల కింద మనం అట్లాగే గుర్తించి, అంశాల కింద గుర్తించి కానీ మనం పూజిస్తే కృష్ణుడు చేరుకుంటాం. కానీ వాళ్ళని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు భగవంతుడికి దేవత మీద సంబంధాన్ని ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ వీళ్ళు కృష్ణుడితో సమానమే అందరూ, కృష్ణుడితో కృష్ణుడికి పోటీదారులు అన్నట్టుగా అనుకుంటారు. మా దేవుడు మా దేవుడు, మా దేవుడే గొప్ప, మా దేవుడే శక్తిమంతుడు అన్న విధంగా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి పూజ ఇది కృష్ణుడు అక్కడ చేరుకోలేము. అంటే దేవతలు భగవంతుల్లో భాగంలే కాదు, వాళ్ళ సాధారణ జీవతత్వంలో ఉండేవాళ్ళు, వాళ్ళ జీవతత్వమే, కేవలం భాగాలే కాదు వాళ్ళ జీవతత్వం కూడా. వాళ్ళు మిగతా వాళ్ళు ప్రత్యేక శక్తులు ఏం లేవు, మనకి ఎట్లా జీవితత్వం వాళ్ళకు కూడా జీవితత్వం. కాకపోతే వాళ్ళు భగవంతుడిని ఒకవైపు అనుభవించాలని కోరుకున్నారు, ఇంకోటి ఆయన సేవ చేసుకుంటారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆ ప్రత్యేకమైనటువంటి అపోజిట్ ఇచ్చాడు. అది శ్రీమద్ భాగవతం ప్రకారంగా భగవంతుల్లో బ్రాహ్మణుడిని తలగాను, క్షత్రియుడు భుజాలు గాను, వైశ్యుడు తొడలు గాను, శూద్రుల్ని కాళ్ళలో భాగాలుగా వర్ణించబడ్డాయి. సో కాబట్టి ఏ పరిస్థితి అయినా దేవతలు మనము భగవంతుల్లో భాగాలు అని తెలుసుకున్న వారు జ్ఞానం పూర్ణమైనది, జ్ఞానం పరిపూర్ణమైనది. సో మనము దేవతలు భగవంతుడిలో భాగములని తెలుసుకున్నవారు, అది కృష్ణుడి అంశాలు మనము అని తెలుసుకున్నవారు, వాళ్ళ జ్ఞానమే పరిపూర్ణమైనది. అంతేగాని బ్రహ్మన్ నిరాకార బ్రహ్మన్ భగవంతుడి కంటే చాలా ఉన్నతమైంది, పరమాత్ముడు దేవాదేవుడు శ్రీకృష్ణుడి కంటే ఈ పరమాత్ముడు వేరు, ఈ పరమాత్ముడు చాలా ఉత్తమమైన వాడు అని మనం ఈ విధంగా మనం ఆలోచిస్తే మన జ్ఞానం అపరిపూర్ణమైనది. అలాగే దేవతలు వాళ్ళు స్వతంత్రమైన వాళ్ళు, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, వీళ్ళు భగవంతుడికి పోటీగా చూసినట్లయితే వాళ్ళ జ్ఞానం పరిపూర్ణమైనది కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అల్పమేధస, వాళ్ళు మూర్ఖత్వంలో ఉన్నారు. ఇంకా చెప్పండి జ్ఞానం అపరిపూర్ణంగా ఉంది. కావున దేవతలు వారి లోకాలు అలాగే మరి వరాలు కాలంతో పాటు నశించిపోతాయి, కాబట్టి వారు పూజించే వాళ్ళు అల్పులని చెప్తున్నారు అన్నమాట. దేవతలే నశించిపోతారు, అలాంటప్పుడు వాళ్ళ లోకాలు ఎంతవరకు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే వరాలు ఎంతవరకు ఉంటాయి, కాలంతో పాటు నశించిపోతాయి. కాబట్టి కాలంతో పాటు నశించే వాటి గురించి జీవితాన్ని వ్యర్థం చేసుకున్న అందరూ కూడా అల్పుల కింద కృష్ణుడు వర్ణిస్తున్నాడు. నిజంగా మనం తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైనా శాశ్వతంగా నాణ్యమైనటువంటి శాశ్వతను వాటి కోసం కోరుకుంటారు. ఇది తెలివైన వాళ్ళ యొక్క లక్షణం. సో శుద్ధ భక్తుడు విషయంలో భక్తిత సేవలు నిమగ్నమైన వాడు సచ్చిదానంద ఫలితాలను పొందుతాడు. అవి దేవతల ఫలితాలకు భిన్నమైనవి. శుద్ధ భక్తులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? విషయంలో ఉన్న భక్తిత సేవలు నిమగ్నం అవుతారు. సో మీరు గమనిస్తే భాగవతం అంతా కూడా భక్తులందరూ విషయంలో భక్తిత సేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళ శాశ్వతమైనటువంటి ఫలితాలు వైకుంఠ లోకాలు భూలోకానికి వాళ్ళు చేరుకున్నారు. జన్మమృత్యు జరా వ్యాధి లేనటువంటి శాశ్వత ఆనందం ఉన్నటువంటి ఆ లోకానికి వాళ్ళు తిరిగి వెళ్తారు. అందరి యొక్క నిర్దూషణ అందరి గమ్యం అదే వెళ్ళింది. అంటే దేవతల ఫలితాలకు భిన్నమైనవి అన్ని కూడా. దేవతల ఫలితాలు ఏమి కూడా ఉదాహరణకి మనం గమనించినప్పుడు ఎన్నోసార్లు ఈ ఉదాహరణ చెప్తున్నాం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఎవరు వీళ్ళ తీసుకోండి, వీళ్ళందరినీ కూడా. వీళ్ళందరూ కూడా దేవతారాధకులు. వీళ్ళందరూ కూడా దేవతారాధకుల ద్వారా, దేవతల ద్వారా వాళ్ళు చాలా బలమైనటువంటి వరాలు పొందారు. ఆల్మోస్ట్ చావు లేనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళాలని వాళ్ళ కోరికల్లో అది కూడా ఒక ముఖ్యమైన అంశం కింద ఉంది. మాకు చావు రాకూడదు, మాకు చావు ఉండకూడదు. వాళ్ళు బలాన్ని కోరుకున్నారు, శక్తిని కోరుకున్నారు, ఐశ్వర్యం కోరుకున్నారు, ఆధిపత్యం కోరుకున్నారు. వాళ్ళకి వాళ్ళ జ్ఞానంలో ఎంతవరకు అవకాశం ఉందో, వాళ్ళ ఆలోచన ఎంతవరకు వెళ్ళగలిగాయో అంత అడిగేశారు వాళ్ళు. కానీ అంతిమంగా ఒకరోజు మాత్రం అన్ని కోల్పోయారు, అన్ని పూర్తిగా నశించుకొని. ఆ సందర్భంలోనే నరసింహస్వామి ప్రహ్లాదం దిగినప్పుడు ఏమని, నీకు ఏ వరం కావాలో నువ్వు కోరుకున్నావేమో, నువ్వు ఏ వరం కావాలో నేను ఇవ్వడానికి ఇస్తాము, నువ్వు ఏది కోరుకున్నా సరే ఎటువంటిది అంటే ఇష్టం అని చెప్పి స్వయంగా నరసింహస్వామిని, నరసింహస్వామి ప్రహ్లాదని కోరుకున్నాడు. ప్రహ్లాదవుతా ఉన్నాడు, మా నాన్న వంట గదిలో ఈ 33 కోట్ల మంది దేవతలు సేవ చేసుకున్నారు. వంట గదిలో ఎంత శక్తివంతమైన వాళ్ళు, ఈ సృష్టిలో వివిధ భాగాల్ని పాలించేవాళ్ళు, ఇంత బలమైన వాళ్ళు కూడా హిరణ్యకశిపుడు మా నాన్న యొక్క వంట గదిలో వీళ్ళందరూ కూడా వంట పనులు చేసే వీళ్ళంతా, అంటే అంత శక్తిమంతుడు మా నాన్న, అంత శక్తిమంతుడైనటువంటి మా నాన్నే ప్రసంగి ఇక్కడ కుప్పకూలు ఉన్నాడు. అంటే ఒక విధంగా ప్రహ్లాద్ చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో హిరణ్యకశిపుడు, రావణాసురుడు కోరుకునే అంత స్థాయి కోరికలు ఎవరు కోరుకోలేరు కూడా భవిష్యత్తులో. అంత బలమైనటువంటి కోరిక కోరారు. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రహ్లాదుడు నా ముందే అవన్నీ కుప్ప కూలిపోయినాయి. మనం మన ఏలే మన మన ఒకవేళ మనకు పవర్ వచ్చిందనుకోండి, మన కలియుగంలో మహా అంటే 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండగలరు, 10 సంవత్సరాలు ఉంటాం ప్రైమ్ మినిస్టర్గా ఉండగలుగుతాం, ఏదైనా సరే 10, 12, 50, 60 మ్యాక్సిమం ఇంతవరకు ఉండగలరు. కానీ త్రేతాయుగంలో తల్లి తత్వంలో అట్లా కాదు, 1000 సంవత్సరాలు వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, చాలా శక్తివంతంగా ఉన్నారు వాళ్ళంతా. అలాంటి వాళ్ళే హరి చేతిలో వాళ్ళు క్షణంలో అక్కడ కుప్పకూలిపోయారు. అంతే ప్రహ్లాద్ అంటాడు, ఇంత అశాశ్వతంగా, ఇంత దారుణంగా మా నాన్న ఎన్నెన్నెన్నెన్నెన్నో కలలు కన్నాడో, ఎన్నైతే ఆయన అన్ని సమకూర్చుకున్నాడో, అవన్నీ ఈరోజు పూర్తిగా నాశనం అయినప్పుడు ఇంక నేనేం కోరుకునేది, ఇంక నేను ఇవన్నీ నేను కోరుకోవడం వల్ల కాకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏంది? ఎందుకంటే ఒకరోజు ఇవన్నీ మన నుంచి దూరం అయిపోతాయి. సో అలాంటప్పుడు నేను ఎందుకు వాటిని కోరుకోవాలి? నాకు కావాల్సింది భక్తుల సాంగత్యంలో శాశ్వతంగా నేను నీ నామం తెలుసుకోవాలనుకుంటే తెలివైన వాడు. ఇది దేవతల యొక్క ఫలితాలకు భిన్నమైన ఫలితరామ. అందుకే ప్రహ్లాద్ తర్వాత 1000 సంవత్సరాలు ఏది భౌతిక ప్రపంచాన్ని ఏది తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కాబట్టి భగవంతుడు అనంతం, ఆయన సహాయం కూడా అనంతంగా ఉంటుంది, ఆయన దయ కూడా అనంతంగా ఉంటుంది. కావున భక్తుడి మీద తన దయ కూడా అనంతమే. భగవంతుడు అనంతమైనప్పుడు సహాయం ఏం చేసినా కూడా అది కూడా మనకు శాశ్వతంగా ఉండబోతుంది ఆ సహాయం. అలాగే ఒకసారి మనం భక్తులయ్యి ఆయన చుట్టుపక్కల ప్రారంభించి ఆయన దయ కూడా అనంతంగా ఉంటుంది. భక్తుల మీద తన దయ కూడా అనంతంగా, భక్తుల మీద అలా ఇద్దామని చెప్పుకున్నాం. దేవతలు అశాశ్వతం కాబట్టి వాళ్ళ సహాయం కూడా అశాశ్వతంగానే ఉంటుంది, వాళ్ళ దయ కూడా అశాశ్వతంగానే ఉంటుంది. అండ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ భక్తుల్ని వాళ్ళు ఎప్పుడు కూడా రక్షించుకోలేరు, వాళ్ళ భక్తుల్ని వాళ్ళు ఎప్పుడు కాపాడుకోవాలని వాళ్ళకి ఇది కూడా వాళ్ళకు ఉండదు. ఉదాహరణకి సేమ్ రావణాసుని హిరణ్యకశిపుడు, వాళ్ళు ఎంత భక్తి చేసుకోవాలంటే, వాళ్ళు ఎంత ప్రసన్నం చేసుకోవాలంటే, శివుణ్ణి కావచ్చు బ్రహ్మని కావచ్చు, రావణాసుడు శివుణ్ణి, హిరణ్యకశిపుడు బ్రహ్మని, వాళ్ళు ఏమన్నారు శివుడు కానీ బ్రహ్మ కానీ, నేను నీ తపస్సుకి నేను మెచ్చాము, నేను తృప్తి పడ్డాము, ఇంకేం ఇబ్బంది లేదు, మీరు నా భక్తులను మీరు స్వీకరిస్తే మీకు ఏం కావాలో కోరుకోండి అవస్థలో వెళ్ళిపోయారు. అంత ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి పంపించారు. చివరికి వాళ్ళని రాముడు అదే శివస్వామి చంపాలనుకున్నప్పుడు మరి ఇదే శివుడు బ్రహ్మవి వాళ్ళని కాపాడలేదు. అదే ప్రహ్లాదుని హిరణ్యకశిపుని చంపాలని వచ్చినప్పుడు దశసోయలు కాపాడుతున్నాడు. అదే ఇంద్రుడు వ్రజవాసుని కుంభవృష్టితో వాళ్ళని చంపాలనుకున్నప్పుడు కృష్ణుడు కాపాడాడు. అంటే దేవతలు వాళ్ళ భక్తులని వాళ్ళు చివరి దాకా కాపాడలేరు, కాపాడుకోవాలనుకోరు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు చంపాలనుకున్నప్పుడు శివుడు వెళ్ళి నా భక్తులు చంపుతావా, నా భక్తులు నువ్వు వస్తావు, ఎందుకు శివుడు వెళ్ళి కృష్ణుడితో యుద్ధం చేయలేదు, ఇలా బ్రహ్మ వెళ్ళి ఎందుకు యుద్ధం చేయలేదు, నా భక్తులు నువ్వు చేస్తావా, నా భక్తులు నువ్వు పట్టు పెట్టవా అని ఎందుకు రాదా? అందుకే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. కృష్ణుడు కానీ చంపాలనుకుంటే రావణాసుడు కావచ్చు, లేకపోతే హిరణ్యకశిపుడు కావచ్చు, లేకపోతే దూరరాజు, కృష్ణుడు కానీ చంపాలనుకుంటే ఎవరు కూడా వాళ్ళని కాపాడలేరు. అదే కృష్ణుడు కానీ కాపాడాలనుకున్నాడు అనుకోండి, ఎవరు వాళ్ళని చంపలేరు, దేవతలు సైతం వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మనకి కావాల్సిన శాశ్వతమైనటువంటి రక్షణ, శాశ్వతమైనటువంటి ఫలితం ఎవరి దగ్గర నుంచి లభిస్తుంది అంటే మనకి కృష్ణుడి నుంచి లభిస్తుంది. నా కుటుంబ సభ్యులు నన్ను ఏమీ చేయలేదు, నన్ను కాపాడలేదు, నా తల్లిదండ్రులు నన్ను ఏం చేయలేదు, నా నా మేధస్సు నా తల్లిదండ్రులు నన్ను కాపాడలేదు, నా బంధువులు నా కులము నా స్నేహితులు నా దేశం నన్ను కాపాడలేదు. కాబట్టి నన్ను కాపాడగలిగే వాళ్ళు ఎవరు? కృష్ణుడు కాపాడగలుగుతాడు. కాబట్టి నేను కృష్ణుడు గట్టిగా పట్టుకోవాలి, మిగిలిన వాళ్ళ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి అంటే. కానీ మన దురదృష్టం ఏంటంటే కృష్ణుడు తప్ప అందరినీ బలంగా నమ్ముతాం, అందరూ తను రక్షించగలుగుతారేమో అనే భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. తద్వారా మనం మనకి మనం వాస్తవానికి శాశ్వత రక్షణ పొందాల్సిన మనం అశాశ్వతంగానే ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాం అన్నమాట. సో కాబట్టి సో ఈ శ్లోకంలో మనకి కృష్ణ క్లియర్ గా మనకు ఒక విషయం మనకు అర్థమైంది అనమాట. సో ఏంటంటే అది, సో దేవతల వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు అన్ని అపరిమితమైనవి, సారీ పరిమితమైనవి, తాత్కాలికమైనవి. కానీ కృష్ణుల ద్వారా వచ్చేటువన్నీ కూడా అపరిమితమైనవి, అశాశ్వతమైనవి. సో దేవతలను పూజిస్తే దేవతల లోకాలకే వెళ్తారు. కృష్ణుని పూజిస్తే కృష్ణుడు అనేటువంటి పరమలోకానికి వెళ్తాడు. ఆలోచిస్తా ఉన్నాడు ఇప్పుడు 160-170 మంది వాళ్ళ పరిధిలో బాబాలను పూజిస్తున్నారు. ఇక్కడ దేవతలకే దిక్కు లేదంటున్నారు భగవంతుడు. ఆ బాబాకి ఏ లోకం ఉంది? మన బాబాని తలుచుకొని పోతే అది ఏ లోకానికి వెళ్తాం? శాస్త్రంలో కనీసం వాటికి సంబంధించి కనీసం చిన్న పాయింట్ కూడా లేదు. మనం కొత్తగా తయారుకున్న అవధూతల్ని, కొత్తగా దేవుళ్ళు సృష్టించే దేవుళ్ళు సృష్టించేటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళ పాద పూజలు చేస్తా, వాళ్ళకి బంగారు కిరీటాలు వెండి కిరీటాలు చేసుకుంటా, వాళ్ళ నామాన్ని మనం జపం చేస్తా, దేవతల వరాలకే ఇక్కడ దిక్కు లేదు. సాధారణటువంటి మనుషులుగా జీవించినటువంటి ఇలాంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి? కొంచెం ఆలోచించుకోవాలి మనమంతా కూడా. ఎందుకు ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే మనకు వచ్చి లభించినటువంటి ఈ జీవితం ఎన్నో జన్మల తర్వాత లభించింది. మరో జన్మ ఎన్నో జన్మల తర్వాత లభించింది. మళ్ళీ ఇంకో జన్మ ఎప్పుడు వస్తుందో, ఏ పరిస్థితిలో వస్తుందో అని చెప్పలేదు. ఇప్పుడు అది దొరికింది కాబట్టి దాన్ని మనకున్నటువంటి ఆ మేధస్సుతో అన్లెస్ చేయాలి. మనం ఊరికి ఎవరో చెప్పారని మనం పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ చేసుకొని ఎంతవరకు ఏది ఎట్లాగా మనకి ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి మన డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలా? ఏదైనా మనం ప్రయత్నిస్తాం. మనలో నిజంగా జిజ్ఞాస కానీ ఉంటే కృష్ణుడు మనల్ని రైట్ పర్సన్ అని మనం గైడ్ చేసే కృష్ణుడు. అది కృష్ణుడు బాధ్యత అది. కాబట్టి మనందరం కూడా సరైనటువంటి చాయిస్లు తీసుకోవాలి. ఏది లాభదాయకం, ఏది శాశ్వతమే, ఏది మనల్ని అంతిమంగా మనల్ని ఆనందంగా ప్రశాంతంగా ఉండేటువంటి వచ్చే అవకాశాలు ఏంటి అని ఆలోచించాలన్న హరే కృష్ణ. కాబట్టి ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. కాబట్టి సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు సార్. శ్రీల ప్రభుపాదకి జయ. అనంత కోటి వైష్ణవ మూర్తి జయ. సుధర్మ హిడాం సంకీర్తన.